ఈయన మధ్య మధ్యలో కవితలు చెప్తూ తర్వాత దాని గురించి ఆయన కామెంట్స్ అవి చెప్పారన్నమాట. సో ఇదంతా కేవి గిరిధరరావు గారి సమీక్ష. నగరం జడలో దీపాల మాలల్ని అలంకరించుకుంది. ఏ హరిణనైన చేతి అమృత భాండం నుండి తొణికిన వెన్నెలో సముద్రం మీద చెల్లా చెదురై ముత్యాల సరంలా పరచుకుంది. అలసిన కన్నుల్లో స్వాప్నిక చంద్రికలను నింపుకుని నిద్రని మేలి ముసుగులా తన ముఖం మీద కప్పుకుంది. సగం మూసుకున్న కనురెప్పల్ని బరువుగా వాల్చుతున్న నిద్రిత నగరం కదా. ఏదో ఒకటో రెండో స్తబ్దుగా ఊహలు గుసగుసలాడితే అలవోకగా వినేసి మూగన్నుగా కాలం గడిపెద్దామనుకున్నారు. ఈ నగరం వైదేహీ ప్రపంచం. ఒక్కసారి వైదేహీ కవితా నగరంలోకి ప్రవేశించాక మనకు నిద్ర పెద్దగా దొరకదు సరికదా. మన భావుకత్వం కూడా జాగృతమవుతుంది. ఆ కొంచెం నిద్ర కూడా మామూలుగా రాదు. రాత్రి నల్లుకలువై కళ్ల ముందు పరదాలు పుద్దించితే తప్ప నగరమంతా ఆవరించిన అగరత్తుల పరిమణంలో పరచుకున్న ఊహోపమలు ఊపిరి తీసుకోనివ్వక ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వర్ణ చిత్ర ప్రదర్శనశాలలో ఉన్నామో పుస్తక పఠనంలో ఉన్నామో తెలియనంతగా వైదేహీ కవిత్వం మత్తులో కూరుకోతాం. మనకు అతి సాధారణంగా కనిపించే రోజువారీ సన్నివేశాలు ఈ కవిత్వం చదివాక కొత్తగా కనిపిస్తాయి, అందంగానూ కనిపిస్తాయి. కానుక కవితలో ఈ కింది వాక్యాలు చూడండి. ఆకుపచ్చని కట్టెన్ మా వరండా గ్రిల్కి, దట్టంగా అల్లుకున్న సన్నజాజి తీవెల్లోంచి, బంగారు జరీపూల టేబుల్ క్లాత్లా మా టీపాయి మీద పరచుకున్న లేత ఎండని, ఇలా సాగుతున్న కవితకి మీ వరండా గ్రిల్ సన్నజాజి తీగతోనో మనీ ప్లాంట్ లతతోనో అల్లుకుని మీ వరండా గ్రిల్లు వరండాలో టీపాయి, ఈ కవిత చదివాక ఎలా కనిపిస్తున్నాయి? అలాగే ఏటి ఒడ్డున అనే ఖండకావ్యంలో రాత్రి వానలో రాలిన స్వప్నాలను నెమరువేస్తూ ధ్యానముద్రలో మునిగిన యోగుల్లా పూర్తి తడి ఆరని జటాజూటాలతో చెట్లు ఒంటికాలిపై నిశ్చలంగా నిలబడతాయి. మా ఊర్లో ఏరు లేదు కానీ ఒక చెరువు ఉండేది, ఇప్పుడుందోలో తెలీదు. ఈ కవిత చదివాక ఆ చెరువు గట్టిన ఉన్న చెట్లు రాత్రి వానలో తడిసి మరునాటి ఉదయం వాన వెలిసాక తడిసిన జటాజూటాలతో తపస్సు చేసుకున్న ఋషుల్లాగే కనిపిస్తాయి. మచ్చుకపై ఉదాహరణలు ఇచ్చాను గాని ఇలాంటి చిత్రాలు ఈ పుస్తకాల్లో కోకొల్లలు. కవి ఊహలను ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను చిత్రించడానికి ఎంచుకున్న కుంచెలను చూశాక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది. చక్కని పదచిత్రాలతో పాటు ప్రవాసులు మాత్రమే వ్రాయగల అనుభూతి కవితలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి. మధ్యరాత్రి ఫోన్ శబ్దం, గుండెల్లో మంచు కత్తిలా దిగబడుతుంది. నీ గురించి ఏం చెప్తారోనన్న భయం తడారి నా గొంతులో గరళమై అడ్డుపడింటుంది. ఈ ఫోన్ శబ్దం వినబడడం అనే అనుభవం మనందరిది అయినా మన అనుభవాన్ని అక్షరంగా మార్చింది వైదేహి ఒక్కతే. పరాయి దేశంలో ఉంటూ స్వదేశంలో అస్వస్థతతో బాధపడుతున్న తల్లిని గురించిన ఒక బిడ్డ బాధపడే వేదనతో పాటు నమ్మకానికి విశ్వాసానికి నడుమ ఊగిసలాడే మనస్థితికి మాత్రమే ఇది ఒక అక్షరరూపం కాదు. వైదేహి వృత్తిరీత్యా వైద్యురాలు అయినా తన వేలి కొనల అలవోకగా నిలిచిన వైద్య విజ్ఞానంతో అక్కడి డాక్టర్ల టీంతో సాధికారికంగా చర్చించినా ఆ చర్చలు కూడా ఇవ్వలేని మనశ్శాంతిని మన ఊరి గుళ్ళో వెతుక్కుంటాను అని చెప్పేస్తుంది. ఇక్కడి ప్రశ్న హేతువు గురించి కాదు, మనం మన జ్ఞాపకాల్లోంచి అనుభవాల్లోంచి మాత్రమే వెతుక్కోగలిగే ఒక ఓదార్పు గురించి అని ఇలా చెప్పడంలో తన కవిత్వం తానే దొరుకుతుంది. అందుకనే వైదేహికి అమెరికాలో ఉన్న ధనుర్మాసం రాగానే జ్ఞాపకాలు చలిమంటలు రాజుకుంటాయి. ఊరి గుడిలో ధ్వజస్తంభము, మావి చిగురు పట్టు అంచులంగా, రథం ముగ్గులు, బంతిపూల రెక్కలు, చలికాగుతున్న పగడాల చెక్కిళ్ళు, పక్కపక్కు నవ్వులు జ్ఞాపకం వస్తాయి. వాన కూడా ఈ ప్రవాసిని జ్ఞాపకాలతోనే ఓదారుస్తుంది. వచ్చే మొదటి నీలపు మేఘం గంభీరమైన నాన్నగా, మొదటి చినుకులు కురిసే తెలిమబ్బులు అన్నా చెల్లిగా అవుతాయి. నన్నొకసారి నా బాల్యంలోకి తీసుకెళ్లిన కవిత స్వప్నపేటిక గుల్మొహర్ చదివితే నాకక్కడ చెట్లే కాదు కనిపించింది, మౌనంగా నిలిచిన మనుషులు కనిపించారు, తుపాకులు ధరించిన కామ్రేడ్లు కనిపించారు. అలాగని చెప్పి ఇక్కడ జీవితాన్ని వైదేహి పట్టించుకోకుండా ఏమీ లేదు. 36 గంటల డ్యూటీలో ఎమర్జెన్సీ ఉరుకుల పరుగుల్లో అలసిపోయి ఉన్న ముత్యాల ధూళిలో శీతాకాలమంతా కురిసిన మంచు కింద నిద్రిస్తున్న వసంతం కొత్తగా వచ్చి తలుపు తట్టిందన్న సంగతి తెలుసు. అంత హడావిడిలో కూడా ఒక డాఫోడిల్ పలకరించి గుర్తుంచుకుంటుంది పలకరింపు. ఒక మంచు కురిసిన ఉదయాన్ని ఆహ్వానిస్తుంది. ఇవన్నీ చేస్తూ కూడా మానవ సంబంధం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ముందే చెప్పాను కదా వైదేహీ ప్రపంచం గురించి. నులివెచ్చని సూర్యకిరణాలు తాకిన పొగమంచులా కరిగిపోవాల్సిన కాలం, నీవు లేనప్పుడల్లా కఠిన శీతాకాలపు కర్కశహిమంలా ఘనీభవిస్తుంది. ఎంతకీ కరగని కాలాన్ని ప్రవహింపజేయాలని ఎన్నో ఆలోచనల దీపాలు వెలిగిస్తాను. అని ఒంటరితనంతో వేసాడుతుంది. తన చుట్టూ గడ్డ కట్టుకున్న నిశ్శబ్దం చూసి తనలో తానే నవ్వుకుంటుంది. గోరింట పువ్వులా విచ్చుకున్న ఓ ఫిబ్రవరి సాయంకాలం మన ఇద్దరినీ కలబోసి నా కళ్ళలో నీ కళ్ళ ఉప్పొడిని సమకూర్చిందని, సరిహద్దులు చెరిపేసుకుని మన ఇద్దరి ప్రపంచాలు ఏకమైనాయని సహచరుడితో చెప్తుంది. అంతేకాదు, నిశ్శబ్దం నీకు నాకు మధ్య కడుతున్న వంతెనను కూడా చూడమంటుంది. ఏ చిన్న కలహమైతే మన మధ్య కోటగోడలా నిలిచి మన మాటలు మనకే వినపడకుండా చేసిందో. నేను చెప్పాలనుకున్నవన్నీ నీకు, నీవు చెప్పలేనివన్నీ నాకు గుసగుసగా వినిపించేసి నీకు నాకు మధ్య నిశ్శబ్దం మోగబోయిన వాయిద్యమై మెరుస్తుంది. చెప్పుకుంటూ పోతే చెప్పుకున్నంత విశాలం ఈ కవితానగరం. వాక్యానికే ఒక అర్థం అంటూ ఉంటే వచనం. వాక్యంలో పలు అర్థాలు వాక్యంలో పలు అర్థాలు స్ఫురిస్తే కవిత్వం అనొచ్చవా? మరి వచనా కవిత్వం అంటే ఏమిటి? దాన్ని ఎలా వివరించాలి? అలాగే ఒక అర్థం చూపించే కవిత్వాన్ని కవిత్వం అనొచ్చా అనేది నా సందేహం ఎప్పటి నుంచో. చాలా వరకు సూటిగా ఉండడం వైదేహి కవిత్వానికి బలం, బలహీనత కూడా. తిలక్ అంటే వైదేహికి ఇష్టం. భావాల వ్యక్తీకరణకు తగిన పదాలని జాగ్రత్తగా ఏరుకోవడంలో తిలక్ ప్రభావం కనిపిస్తుంది. అయితే అనుకరణ ఎక్కడా కనిపించదు. ఇది పూర్తిగా వైదేహి సొంతం కనుక. కానీ తిలక్ అంత చిక్కనైన కవితను చెప్పగలడానికి వైదేహి మరికొంత బాగా ప్రయత్నించాలి. సూటిగా క్లుప్తంగా వినసంపుగా చెబితే ఏమి చెప్పినా వినబుద్ధి వేస్తుంది. కానీ అలా అని చెప్పాలంటే భాష మీద పట్టు ఉండాలి, చెప్పదలుచుకున్న అంశం మీద స్పష్టత ఉండాలి. ఎంత ఆవేశం ఉన్నా ఆలోచనలో ఒక క్రమపద్ధతిలో చెప్పే నేర్పు ఉండాలి. అప్పుడే రచన పాఠకుడికి చేరువవుతుంది. నిద్రిత నగరం పాఠకుడికి చేరువయ్యే కవిత్వ రచన అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది గిరిధర్ గారి సమీక్ష అండి.